समेन्द्र मेधया स्पृणोतु अमृतस्य देवधारण भूयासं शरीर
अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तवकमकरान्तश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रा मुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः ओम सर्वचैतन्य रूपां ताम आद्यां विद्यां च धीमहि बुद्धिं या नः प्रचोदयात् ఈ మంత్రంతో శ్రీమద్ దేవీ భాగవతం వేదవ్యాసుల వారు ఆరంభించారు ప్రతి వ్యక్తిలో చైతన్యం అని ఒకటి ఉన్నది నా ముఖంలో చైతన్యం లేకపోతే నేను నోరు విప్పలేను మాట్లాడలేను కాబట్టి ముఖంలో ఉన్న చైతన్యం నన్ను మాట్లాడేలా చేస్తోంది చెవులలో ఒక చైతన్యం ఉన్నది అది లేకపోతే ఎంత కష్టపడి గింజుకుని నాబోటివాడు పురాణం చెప్పినా మీరు వినలేరు కంటిలో కూడా ఒక చిచ్చక్తి ఉంది ఈ చైతన్యం లేకపోతే కంటితో చూడలేము ఈ కంటికి ఆ చైతన్య శక్తి సక్రమంగా లేకపోతే 10th క్లాసు ఇంటర్మీడియట్ చదివాడు కూడా ఇంతంత దుబ్బు కళ్ళదోళ్ళు పెట్టుకోవాల్సి వస్తుంది అంటే ఈ చైతన్య శక్తి కళ్ళల్లో కొంచెం తక్కువగా ఉందన్నమాట ముక్కుల్లో చైతన్య శక్తి లేకపోతే వాసన చూడలేం గాలి సక్రమంగా పీల్చుకోలేం గాలి లోపలికి వెళ్ళక గొరగ పెట్టవలసి వస్తుంది ఈ విధంగా ప్రతి వ్యక్తి శరీరంలో అణువణువులో చైతన్యం అనే పేరుతో అమ్మవారి దివ్యశక్తి ఉన్నది ఇదే లేకపోతే ఎవ్వరము ఏ పని చేయలేమన్నమాట వ్యక్తిలో ఉండే చైతన్యాన్ని వైయక్తిక చైతన్యం అంటాం పద్మాకర్ గారిలో ఒక చైతన్యం ఉన్నది ఆ చైతన్యం ఉండడం వల్ల ఆయన మాట్లాడగలుగుతున్నాడు చూడగలుగుతున్నాడు కూర్చున్నటువంటి వాళ్ళలో కూడా చైతన్య శక్తి ఉన్నది అది ఉంది కాబట్టి వాళ్ళు ఇక్కడ దాకా రాగలిగారు నడవగలిగారు వినగలుగుతున్నారు ఇలా అందరిలో ఉండే చైతన్యాన్ని కలిపితే దానికి సర్వచైతన్యం అని పేరు సమస్త లోకాలలో ఉన్న చైతన్యం ఎవరో ఆవిడకి నమస్కారము అనగా అన్ని ప్రాణులలో చైతన్య శక్తిని నింపే ఆ జగన్మాతకి పరాశక్తికి నమస్కారము అని మొదటి మంత్రానికి అర్థం సర్వచైతన్య రూపం భూలోకం మొదలుకొని ఊర్ధ్వలోకాలు అధోలోకాల్లో ఉండే చైతన్యం అంతా తల్లి ఈ భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనలోక గోలోక తపోలోక సత్యలోక అతల వితల సుతల తలాతల రసాతల పాతాళములని మొత్తం 14 లోకాలు ఉన్నాయి ఈ 14 లోకాలని కలిపితే ఒక అండము అంటారు ఇలాంటి అండములు ఎన్నున్నాయో ఎవరూ లెక్క పెట్టలేమట అందుకే భువన బ్రహ్మాండములు అనేక కోటి బ్రహ్మాండములు ఇన్ని కోట్ల బ్రహ్మాండములు నిరంతరం కదులుతున్నాయంటే పనులు చేయగలుగుతున్నాయంటే వీటిని నడిపే ఒకనొక శక్తి ఉన్నది ఆ శక్తికే నేను నమస్కారం చేస్తున్నాను ఆ శక్తిని పరాశక్తి అంటున్నాను అన్నారు వ్యాసుల వారు ఆ శక్తి మొట్టమొదటి శక్తి కనుక ఆదిశక్తి అన్నాం అదే ఆద్యాం ద్వితీయ విభక్తిలో ఆద్యాం ఆద్యశక్తి అయినటువంటి ఆ తల్లిని గురించి నమస్కరిస్తున్నాం ఆ తల్లి వల్లే ఆలోచన చేయగలుగుతున్నాం, ఆ తల్లి వల్లే ఏ పనున్నా చేయగలుగుతున్నాం. పని చేయడానికి ముందు బుర్ర ఉండాలి. బుర్ర ఉన్న తర్వాతే తక్కిన ఏ సామగ్రినైనా మనం సక్రమంగా వినియోగిస్తాం. మైకు నా మీదకి డామ్మని పడిపోకుండా ఉండడానికి ఏం చేశాడు ఆయన? ఆయనలో బుర్ర ఉన్నది కనుక ఇటుకి దాని మీద పెట్టాడు. అది పెట్టకపోతే అది వచ్చి నా మూతి మీద పడుతుంది కనుక. దీనికి విద్య అని పేరు. ఇది తెలివి అంటే ఇది అన్నమాట. ఈ తెలివి లేకపోతే ఈ మధ్యకాలంలో ఒక ఆయన ఏం చేశాడో చెబితే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. తెలివి లేకపోవడం వల్ల వెదురు చెట్లు కిందకు వంగిపోతున్నాయట. ఈ వంగిపోతున్న చెట్టు అటువైపుకు వంగకుండా ఇటువైపుకు వంచుదామని ఈ వెదురు చెట్టుకో తాడు కట్టి దీని పక్కనున్న అరటి పిలక కట్టాడు. టక్కన అరటి పిలక పైకి లేచిపోయింది, వెదురు చెట్టు పైకి లేచింది. ఎవడన్నా వెదురు మొక్కను వంచడానికి, వెదురు మొక్క ఒకవైపు అలిపోకుండా ఉండడానికి దాన్ని పట్టుకెళ్ళి అరటి పిలక కడతారా అంటే, అరటి పిలకి కట్టాడంటే వాడిలో విద్యాశక్తి లేదు, బుర్ర పనిచేయడం లేదు. కాబట్టి ప్రతి వ్యక్తి తన పని తాను సక్రమంగా చెయ్యాలంటే, ఆ పని వల్ల తాను ప్రయోజనం పొందాలంటే వాడికి ఆలోచన ఉండాలి. ఈ ఆలోచనని, జ్ఞానాన్ని విత్ అని పిలుస్తాం. అటువంటి విద్యాశక్తి అమ్మవారు. అందుకే అమ్మవారికి విద్యాస్వరూపిణి అని పేరు. అటువంటి విద్యాస్వరూపిణిని ధ్యానం చేస్తున్నాను. ఎందుకు ధ్యానం చేస్తున్నాము నా విద్యాశక్తిని, ఆదిశక్తిని, సర్వచైతన్య స్వరూపాన్ని అంటే, మన బుద్ధిని సక్రమముగా ప్రవర్తించేలా చేయడం కోసం. నహ మా యొక్క బుద్ధిం, బుద్ధిని ప్రచోదయాత్, ప్రేరేపించుగాక. అమ్మవారిని మనం భక్తితో ధ్యానం చేస్తే అమ్మొచ్చి మన బుర్రలో కూర్చుంటే మన బుర్ర ఎప్పుడు ఎలా చెయ్యాలో ఆ పనికి తగిన ఆలోచన ఇస్తుంది. బుద్ధి ఉండడం కాదట, ఈ బుద్ధితో తనకు తాను ఉపయోగపడాలి, లోకానికి ఉపయోగపడాలి, ప్రపంచమందరికీ ఉపయోగపడేలా పని చేయడానికి అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలి. లేకపోతే కొంతమంది దగ్గరికి విజ్ఞానం వెళ్ళి ఆ విజ్ఞానం వల్ల వాళ్ళు లోకద్రోహం చేయడంలా. పాకిస్తాన్ టెర్రరిస్టుల దగ్గర బుర్ర ఉంటే ఉపయోగం ఉంది? వాళ్ళు తమ బుర్రని లోక విధ్వంసానికి వాడుతున్నారు. రాక్షసులకి బుద్ధి ఉంది, దేవతలకి బుద్ధి ఉన్నది. దేవతల బుద్ధి సకల ప్రాణులకి ఉపయోగపడుతోంది. రాక్షసుల బుద్ధి వాళ్ళకి ఉపయోగపడదు, పక్కవాడికి ఉపయోగపడదు. రాక్షసుల వల్ల ఎంత నష్టం అంటే వాళ్ళు వాళ్ళ కుటుంబంలో ఎవరిని సుఖంగా ఉండనివ్వరు, బయట వాడిని బతకనివ్వరు. అమ్మవారి అనుగ్రహం ఉండాలి. అది ఉందంటే వాడు లోకశ్రేయస్సుకి తన జ్ఞానాన్ని ఉపయోగిస్తాడు. అలా లోకశ్రేయస్సుకి జ్ఞానమును ఉపయోగించడానికి తగినట్లుగా అమ్మ మమ్మల్ని ప్రేరేపించుగాక అని ప్రారంభంలో వ్యాసుల వారు ఒక మంత్రంతో దేవీ భాగవతాన్ని అందించారు. ఆ మంత్రమును రోజు 9 సార్లకు తక్కువ కాకుండా జపం చేసిన పిల్లలు ఎంతోమంది తెలివైన వాళ్ళు అవడం నేను చూశాను. వేదిక మీద 2 నిమిషములు మాట్లాడండి అంటే గజగజ వణికిపోయే ఒక అమ్మాయి మా దగ్గరకు వచ్చింది. బాగా చదువుకుంది అమ్మాయి. చదువుకుని తీరా ఉద్యోగంలోకి అడుగు పెట్టాక, మళ్ళీ మామూలు ఉద్యోగం కాదు ఉపాధ్యాయురాలకి అడుగు పెట్టాక పిల్లలు చూడగానే వణుకొచ్చింది ఆవిడికి. ఏమండి నేను ఎంఏ బీఈడి చేశానండి, నాకు టీచర్ పోస్ట్ వచ్చిందండి, పిల్లలకి పాఠం చెబుదామని బోర్డు దగ్గరికి వెళ్ళగానే కాళ్ళు చేతులు వణుకుతున్నాయి, పాఠం చెప్పలేకపోతున్నాను, ఇలా అయితే కొంతకాలం పోయాక నా ఉద్యోగం పోయేటట్టు ఉంది, ఏ డిఈఓ గారు ఇన్స్పెక్షన్గా వస్తే అప్పుడు నేనేం పాఠం చెప్పాలో తెలియటం లేదు, కంగారు వస్తుంది అని పాపం రోజున మా పీఠానికి వచ్చింది అమ్మాయి. ఈ మంత్రాన్ని ఓం సర్వచైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్ అనే మంత్రం ఉందమ్మా దేవీ భాగవతంలో, మొట్టమొదటి మంత్రం అది. ఈ మంత్రంతో వ్యాసుల వారు దేవీ భాగవతం ప్రారంభించారు. ఈ మంత్రం రోజు 108 సార్లు చొప్పున ఓ 40 రోజులు చేసుకో, తర్వాత నీకే తెలుస్తుంది దాని ప్రభావము అన్నాను. నిజంగా అమ్మాయి చేసింది. ఇప్పుడు అమ్మాయి పాఠం చెబుతుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. చివరికి నాకు కూడా పాఠం చెప్పేంత పండితురాలయ్యింది. గురువుకి కూడా పాఠం చెప్పే స్థాయికి పిల్లల్ని తీసుకువెళ్ళే అపూర్వ మంత్రం ఇది. ఇటువంటి మంత్రములు ఎన్నో మన పురాణాల్లో ఉన్నాయి, మనం వాటిని పట్టించుకోకుండా వదిలిపెడుతున్నాం. అందువల్ల ఎందుకు చెబుతున్నానంటే, బుద్ధిని సక్రమంగా ప్రవర్తింపచేసే ఈ మంత్రాన్ని వ్యాసుల వారు మనకు అందించారు. ఈ అందించిన పురాణం పేరు దేవీ భాగవతం. భగవత్యా ఇదం భాగవతం, భగవతికి సంబంధించినది. అమ్మవారు అనేక రూపములు ధరించింది. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అనే 3 రూపములతో ఎన్నో పనులు చేసింది. ఈ 3 రూపములతో అమ్మవారు చేసిన పనులన్నీ ఉన్న పుస్తకం భాగవతం. అమ్మవారి భక్తులు ఉన్నారు, ఈ భక్తుల చరిత్ర భాగవతం. దీన్ని అమ్మ నడిపించింది కనుక దేవీ భాగవతం అన్నారు. భగవతి యొక్క కథ భాగవతం, దేవి అనే పేరుతో ఉన్న భగవతి యొక్క కథ దేవీ భాగవతం. 108 శక్తిపీఠాలు, అందులో ప్రత్యేకంగా 108 శక్తిపీఠాల్లో 18 శక్తిపీఠాలు ఇందులో ఉంటాయి. రురువు దుర్గముడనే రాక్షసుడు వీళ్ళని చంపటం వల్ల, దుర్గముడిని చంపటం వల్ల అమ్మవారికి దుర్గాదేవి అని పేరు వచ్చింది. ఆ దుర్గా అనే పేరు రావడానికి కలిగిన కథ ఇందులో ఉంటుంది. సరస్వతి కవచం ఉంటుంది, గాయత్రి మహిమ ఉంటుంది, మణిద్వీప వర్ణనం ఉంటుంది, గౌతముడి కథ ఉంటుంది, మహానుభావుడు శ్రీ మహావిష్ణు వరాహ రూపంతో లోకానికి అందించిన అనేక మంత్రకథలన్నీ ఇందులో ఉంటాయి. ఇలా అనేక విశేషాలతో మంత్రకథలతో కూడినటువంటిది దేవీ భాగవతం. మహిషాసుర మర్దనం, శుంభని శుంభాసుర వధ, ఇంకా 700,000 మంత్రముల సారం ఈ దేవీ భాగవతంలో ఉన్నది. అందుకే దేవీ భాగవతం అంటే విజ్ఞాన సారము. చిట్ట చివరిగా వేదవ్యాసుల వారు రాసినటువంటి మంత్రసారం దేవీ భాగవతం. సర్వవేదేషు యత్ పుణ్యం, సర్వతీర్థేషు యత్ ఫలం, సకృత్ పురాణ శ్రవణాత్ తత్ఫలం లభతే నరః. ఈ భూలోకంలో ఒకానొకప్పుడు 100,000 వేదములు ఉండేవి. ఇన్ని వేదములను ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడాపాలో తెలిసేది కాదు. వేదములు సంపూర్ణముగా తెలుసుకోవడం బ్రహ్మ వల్ల తప్ప ఇంకెవరి వల్ల కాదు. కానీ ఇన్ని వేదాలని చదివిన ఫలితం మనం పొందగలమా? అసలు వేదములు ఎన్నున్నాయో తెలిసింది కాదు మనకి. ఏదో అదృష్టవశాత్తు వేదవ్యాసుల వారు జన్మించాడు. ఆయన జన్మించి ఏం చేశాడు? అమ్మో, అనంతములైన వేదములు మానవులు తెలుసుకోలేరు, చదవలేరు, చదివిన అర్థం చేసుకోలేరు, వాళ్ళ జీవితం సరిపోదనుకుని ఈ వేదములలో కొన్ని భాగాలని లోకానికి అందించాడు. వేదాలని విభజించాడు. విభజించకపోతే మానవులం మనం వినలేం, చదవలేం, అర్థం చేసుకోలేం కనుక. అందువల్ల వ్యాసుడు బాధ ఈ వేదాలని విభజించి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అని 4 వేదములను అందించాడు. అప్పటి నుంచి వేదములను విభజించిన కారణం చేత వ్యాసునికి వేదవ్యాసుడు అని పేరు వచ్చిందనమాట. విభజ్య వేదాన్ చతురః శిష్యాన్ అధ్యాపయత్పురా అని దేవీ భాగవతం చెబుతున్నది. వేదములను విభజించి 4 వాటిని ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అని పేర్లు పెట్టి శిష్యులకు ఇచ్చాడు ఆయన. అందులో పైలుడు అనే శిష్యునికి ఋగ్వేదం ఇచ్చాడు. జైమిని మహర్షికి సామవేదం ఇచ్చాడు. వైశంపాయన మహర్షికి యజుర్వేదం ఇచ్చాడు. సుమంతుడు అనేటటువంటి ఒక శిష్యుడికి, ఒక మహర్షికి అథర్వణ వేదం ఇచ్చాడు. అప్పటి నుంచి వేదములను చదవడం కొంతవరకు సులభతరం అయ్యింది. అంతటి ఋషులకు కూడా సులభతరం చేశాడు ఆయన. అయినా ఇప్పుడు మనం వాటిని పూర్తిగా తెలుసుకోవాలంటే కనీసం 20 పడుతుంది. 4 వేదములను సంపూర్ణముగా అధ్యయనం చేయాలంటే ఒక్కొక్క వేదమునకు 5 చొప్పున 4 5 20 సంవత్సరములు పూర్తిగా అంకితమైతేనే, వేదములకు అంకితమైతేనే మానవుడు వేద పండితుడు అవుతాడు. మళ్ళీ కంఠస్థం చేయగలడు కానీ అర్థం చెప్పాలంటే దానికి మళ్ళీ 10 కావాలి. అంటే వెరసి వేదములకు అర్థముతో సహితముగా భాష్యం తెలుసుకోవాలంటే, సంపూర్ణముగా అర్థముతో అధ్యయనం చేయాలంటే 30 తక్కువ కాకుండా పడుతుంది. అది కూడా ఎవరికన్నమాట? బాగా మేధాశక్తి కలిగిన వాడికి, మంచి తెలివైన వాడికి, పరమ పండితుడికి 30 పడుతుంది. ఇది ఇప్పుడు కలియుగంలో మానవుల సంగతి. పొద్దున్నుంచి సాయంకాలం దాకా పిల్లల చేతిలో ఓ సెల్ ఫోన్ పెడుతున్నాం. ఎలాగో పుట్టి పుట్టగానే ముందు సెల్తో పుడతాడు వాడు. ఈ సెల్ పొద్దున్నుంచి సాయంత్రం దాకా చూసి 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 కళ్ళు పోయి ఇంత కళ్ళదోళ్ళు వస్తాయి. సెల్ కాదు చివరికి హెల్లో. ఇటువంటి పిల్లలకి, సీరియల్స్ చూసే పిల్లలకి, బాగా సినిమాలకు అలవాటు పడిపోయిన వాళ్ళకి, రకరకాల పిచ్చిపాటలు చెవులో పెట్టుకునేటటువంటి వాళ్ళకి ఇంక ఈ వేదాధ్యయనం ఎక్కడ సాధ్యం అవుతుందో ఒకసారి ఆలోచించండి. అన్నీ విడిచిపెట్టి అడవుల్లో 30 కూర్చుంటే కానీ పూర్తిగా వేదములకు అర్థం తెలియడం లేదు. కాబట్టి కలియుగంలో మానవులు 4 వేదములు పూర్తిగా చదువుకోవడం అంటే అసంభవం. ఎక్కడో మీలాంటి పుణ్యాత్తులు కొంతమంది ఉండి పిల్లల్ని అలా చదివిస్తున్నారో తెలియదు, కానీ ఈ మధ్యకాలంలో అలాంటి పిల్లలు దొరకడం కష్టంగా ఉంది. గట్టిగా ఒక్క పురాణం వాళ్ళ చేత చదివించాలంటే నా వల్ల అవడం లేదు. భగవంతుడు మళ్ళీ అనుగ్రహించి తిరుపతి వెంకటేశ్వరుడి అనుగ్రహం ఉంటే పూర్వకాలపు వైభవం మళ్ళీ వస్తుందని ఆశిద్దాం. వేదములను సంపూర్ణముగా అధ్యయనం చేయడానికి అంత శక్తి కావాలి, కానీ వాళ్ళు మనం చదవలేము. సమస్త పురాణములు చదవగలుగుతున్నామా? అవి చదవలేకపోతున్నాం. కానీ ఒక్కసారి దేవీ భాగవతాన్ని శ్రద్ధతో వింటే, సర్వ వేదములు సకల పురాణములు శ్రద్ధతో చదివి వినడం వల్ల వచ్చే ఫలితం వస్తుందట. ఒక్కసారి అన్నాడు పైగా, సకృత్ పురాణ శ్రవణ తత్ఫలం లభతే నరః. నాయనలారా, అన్ని వేదములు చదవడం వల్ల, అనేక దానములు చేయడం వల్ల, తీర్థయాత్రలు చేయడం వల్ల వచ్చే ఫలితం ఒకే ఒక్కసారి భాగవతం అనే పురాణం వినండి, వినడం వల్ల పొందుతారు. కాబట్టి వాళ్ళ మీరు 9 రోజుల పాటు ఈ దేవీ భాగవతం వింటున్నారంటే ఇన్ని వేదములు చదవడం వల్ల వచ్చే ఫలితం పొందుతున్నారు సులభముగా. 2 గంటలు చొప్పున 9 రోజులు వెచ్చించండి. 9 రోజులు 9 రెళ్ళు 18 గంటలు వెచ్చిస్తే మొత్తం వేదములన్నీ వినడం వల్ల వచ్చే ఫలితం మీకు వస్తుంది. సకల తీర్థయాత్రలు చేయడం వల్ల వచ్చే ఫలితం వస్తుంది. అటువంటి ఫలితం ఇవ్వడం కోసమే మహానుభావుడు వేదవ్యాసుల వారు ఈ దేవీ భాగవతాన్ని మనకు అందించాడు. ఆయన కూడా ఎందుకు అందించాడంటే, ఆయన కూడా కష్టాలు పొందాడు ఒకప్పుడు. ఒకప్పుడు ఆయన సరస్వతీ నదీ తీరంలో ఆశ్రమం కట్టుకున్నాడు. వేదవ్యాసుల వారికి చాలా ఆశ్రమాలు ఉన్నాయి. ఎక్కడ ఎక్కువ కాలం ఉండేవాడు కాదు ఆయన. ఎక్కువ కాలం ఒక స్థలంలో ఉంటే ఆ స్థలం మీద వ్యామోహం కలుగుతుందిట. దానికి మాయా అని పేరు. రోజు ఈ కుర్చీలో కూర్చుంటే నేను 9 రోజుల పాటు ఈ కుర్చీ బాగుంది, ఈ కుర్చీ నాతో పాటు ఏలూరు పట్టుకుపోతే బాగుండు అనిపిస్తుంది. ఇదే మానవుడికి ఉన్న సహజమైన మాయ. నేను అడగను అనుకోండి ఈ కుర్చీని, సహజంగా ఈ మానవుడికి ఉన్న బలహీనత అది. అంతెందుకు, మీరు కూడా అంతే. రోజు అదే కుర్చీలో ఫ్రంట్ రోలో కూర్చుంటే ఏమన్నా ఈ సీట్ నాదని దాన్ని కర్చీఫ్ కట్టుకోబుద్ధి వస్తుంది. మానవుడు కూర్చుంటేనే కుర్చీ మీద వ్యామోహం పొందుతున్నాడంటే, ఒక ఇంట్లో కొంతకాలం ఉన్నాక ఆ ఇల్లు విడిచిపెట్టాలనిపిస్తుందా? ఎవరినైనా చూడండి, కపిల తీర్థం రోడ్డులో నా ఇల్లు ఉందండి, ఈ ఇంట్లో నేను చిన్నప్పటి నుంచి ఉన్నాను, ఈ ఇల్లే నాది, ఈ ఇల్లు ఎవరికి ఇవ్వాలి అనిపించదు. అనిపిస్తుందా లేదా మనకి? అలా అనిపించకపోతే గురువుగారు ఎలాగో మీరు ప్రతి సంవత్సరం వస్తున్నారు కదా, నా ఇల్లు మీకు దానం చేస్తున్నాను ఒక్కడ అంటున్నాడా? నాకు అండం లేదు అంటే ఆ ఇంటి మీద ఎంత వ్యామోహం ఆలోచించండి వాడికి. ఈ మానవుడికి కొద్ది రోజులున్న వస్తువు మీద వ్యామోహం, కట్టుకున్న బట్ట మీద వ్యామోహం, కట్టుకున్న ఇల్లాల మీద, కట్టుకున్న భర్త మీద పూర్వం వ్యామోహం ఉండేది, ఇప్పుడు తగ్గిందిలేండి. ఇప్పుడు పొద్దున పెళ్ళి సాయంకాలం పెటాకులు అనేది ఒకటి వచ్చింది, కానీ పూర్వం పెళ్ళి అయితే యావత్ జీవితం నా భార్య నా భర్త అని కలిసి ఉండేవారు. ఇలా ఈ వస్తువుల మీద వ్యామోహం ఉంటుంది. ఎక్కువ కాలం ఒక చోట ఉంటే అది నాది అనిపిస్తుందనే ఉద్దేశ్యంతో పూర్వం ఋషులు ఎక్కువ కాలం ఒక చోట ఉండేవారు కదట. ఇక్కడ కొంతకాలం, అక్కడ కొంతకాలం, మరి కొంతకాలం మరో చోట తిరిగేవారు. తద్వారా స్థలం మీద, వస్తువుల మీద, ఆశ్రమాల మీద వ్యామోహం తొలగేది. సుకుడైతే వేదవ్యాసుని కొడుకు ఆవు పాలు పితికిన సమయము కంటే ఎక్కువసేపు ఇక్కడ ఉండేవాడు కాదట. ఎందుకంటే అంతకంటే ఎక్కువ ఉంటే ఆ స్థలంలో ఉండాలనిపించవచ్చు, అలా అనిపిస్తే నేను పునర్జన్మ ఎత్తవలసి వస్తుంది అనుకుని ఆయన ఎక్కడ ఎక్కువ కాలం ఉండేవాడు కాదు. అలాగే వ్యాసుడు కూడా యమునా నదీ తీరంలో కొంతకాలం, సరస్వతీ నదీ తీరంలో కొంతకాలం, బదరీలో, కేదారంలో, ప్రయాగలో, ఇలా ఒక్కొక్క చోట కొంతకాలం ఆశ్రమాల్లో ఉంటూ తపస్సు చేస్తూ మళ్ళీ కొంతకాలం పోయాక అక్కడ నుంచి పిచాణ ఎత్తి ఇంకో చోటకి వెళ్ళేవాడు ఆయన. అలా వ్యాసుడు ఒకసారి సరస్వతీ నదీ తీరంలో తపస్సుకు వెళ్ళాడు. ఇవాళ మనం దాన్ని బదరి అని పిలుస్తున్నాం. బదరి అని పిలువబడే క్షేత్రంలో వ్యాసుడు తపస్సు చేసుకున్న గుహ ఉన్నది. ఆ గుహని మీరు దర్శనం చేసుకోవచ్చు. రేపు 28వ తారీఖు నాడు మేము అక్కడికి వెళ్తున్నాం, నాతో రండి. సరస్వతీ నదీ తీరంలో వ్యాసుడు తపస్సు చేసిన ఆ స్థలం చూపిస్తాను. చాలా పవిత్ర స్థలం అది. మంచు నిరంతరం పడుతూ ఉంటుంది. అక్కడ సరస్వతి చల్లగా ఉంటుంది. -25 డిగ్రీల్లో ఉంటుంది అక్కడ టెంపరేచర్. అటువంటి ప్రాంతంలో వ్యాసుడు సంవత్సర కాలం రోజు సరస్వతీ నదిలో స్నానం చేస్తూ తపస్సు చేశాడు. ఆయన ఎంత గొప్పవాడో దాన్ని బట్టి ఆలోచించండి. మహాత్ములు వాళ్ళు ఇంద్రియాలు అదుపులో పెట్టారు. అందువల్ల వాళ్ళని చలి ఏమీ చేసేది కాదు. మంచు, అగ్ని, వాయువు ఇటువంటి పంచభూతాలకు అతీతంగా ఉండే శరీరాలు వాళ్ళవి. వాళ్ళవి దివ్య శరీరాలు, మనవి మానవ శరీరాలు. మనం చలి ఎక్కువ తట్టుకోలేము. గట్టిగా చలిస్తే అబ్బో అని స్వెట్టర్లు వేసుకుని ముందే వచ్చారు కొంతమంది, శాలువాలు వేసుకొచ్చారు కొంతమంది, నాకు ముందే శాలువా కప్పారు ఎందుకైనా మంచిదని కాసి కప్పుకొని అయినా అని అంటే మన శరీరం ఎటువంటిది? చలికి శరీరం తట్టుకోదు, గట్టిగా ఎండొస్తే తట్టుకోలేము, వాన పడినా తట్టుకోలేము, తిండి లేకపోయినా తట్టుకోలేము, తిండి ఎక్కువైనా తట్టుకోలేము. ఇది మర్త్య శరీరం గనక. కానీ ఋషులు తపస్సు చేయటం వల్ల వాళ్ళ శరీరములు దివ్య శరీరములు అయ్యాయి. దానివల్ల వాళ్ళు ఆకలిని దప్పికని జయించారు తపస్సు చేసినంతకాలం. శీత ఉష్ణోగ్రతల్ని జయించారు వాళ్ళు, శీతాతపాలు జయించారు, అంటే ఇటు చలిని జయించారు, అటు వేడిని జయించారు. అందువల్ల మహాత్ముడు నిరంతరం సరస్వతిలో స్నానం చేసి ఒడ్డు మీద కూర్చుని ఓం నమో నారాయణాయ అని అష్టాక్షరీ మంత్ర జపం చేసేవాడు. ఇలా కొంతకాలం ఆయన తపస్సు చేశాడు. ఒకరోజు తమాషా జరిగిందిట. ఆయన తపస్సు చేసుకుని కొండ గుహలో నుంచి బయటకు వచ్చాడు. అక్కడ ఒక చెట్టు ఉన్నది, ఆ చెట్టు మీద గూడు కట్టుకుని రెండు పిట్టలు కాపురం చేస్తున్నాయి. కలవింక పక్షులు అంటారు. కలవింక అంటే పిచ్చుక్కి వాడతారు, ఇటు గోరింకలకి వాడతారు. మొత్తం మీద అవి రెండు పిట్టలు, ఒక ఆడపిట్ట మగపిట్ట. ఈ రెండు పిట్టలు చెట్టు మీద గూడు పెట్టుకున్నాయి. ఆ గుట్లో గుడ్లు పెట్టాయి, ఆ గుడ్లని పొదిగాయి. క్రమంగా గుడ్లలో నుంచి బుల్లి బుల్లి పిల్లలు బయటకు వచ్చాయి. ఆ పిల్లలకి ఇంకా రెక్కలు రాలేదు. ఎర్రని ముక్కు, ఎర్రని శరీరం, అప్పుడప్పుడే కొంచెం కొంచెం వస్తున్న ఈకలతో పరమ మనోహరంగా ఉన్నాయి ఆ పిల్లలు. ఆ పిల్లల దగ్గరకు వచ్చి ఆడపిట్ట మగపిట్ట చీటికి వాటికి తమ ముక్కుతో వాటి ముక్కుల్ని తగిలిస్తూ తాకుతూ ఎక్కడెక్కడి నుంచో ఆహారం పట్టుకొచ్చి పిల్లలకి కొంచెం కొంచెం నోట్లో పెడుతున్నాయి. మీరు చూశారు కదా, కాకులు మొదలైనటువంటి పిట్టలు గూళ్ళు పెట్టి గొళ్ళల్లో గుడ్లు పెట్టి గుడ్లలోంచి పిల్లలు బయటకు వచ్చాక వాటిని ముద్దు పెట్టుకుంటూ అప్పుడప్పుడు ఎక్కడి నుంచి అయినా ఆహారం పట్టుకొచ్చి పిల్లల నోట్లో వేస్తూ ఉంటాయి. అలాగే ఈ కలవింక పక్షులు కూడా తమ పిల్లలకు ఆహారం పెడుతున్నాయి. అది చూశాడు వ్యాసుడు. అప్పటిదాకా మంచి జ్ఞానంతో ఉన్న మహాత్ముడు ఆయన, వేదముల యొక్క అర్థం లోకానికి చెప్పినవాడు ఆయన. నిరంతరం మాయలోంచి బయటపడండి, వైరాగ్యంతో ఉండండి అని చెప్పినవాడు ఆయన. కానీ ఈ పెట్టలను చూడడంతో ఆయనలో కూడా మాయ ఆవరించింది, ఆయనలో కూడా వ్యామోహం కలిగింది. ఈ వ్యామోహం అందరికీ వస్తుంది, వ్యాసునికి కూడా వచ్చింది. వ్యాసుడు నిజానికి వీటికి అతీతుడే, కానీ ఆయన్ని కూడా తాత్కాలిక మాయ పట్టుకున్నది. అంటే మాయకి అతీతులు ఎవ్వరూ లేరు. అందుకే దుర్గా సప్తశతి ఏమంటోంది, జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతీ సా బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి. ఎంత గొప్ప చదువుకున్న పండితుడైనా, జ్ఞానినైనా, మహాత్ముడైనా, హృదయంలో ప్రవేశించి మహామాయ వాణ్ణి సంసారంలో పడేలా చేస్తుంది. మాయకి లొంగని వాడు ఎవడో ఉండడు. పండితుడు కూడా మాయలో పడిపోతాడు. ఇంతకీ మాయ అంటే ఏమిటి? యా ఏది మా లేదో అది ఉందనుకోవడమే. మాయ అంటే లేనిది ఉన్నట్లు భావించుట. నేనున్నాను, నాకు శరీరం ఉన్నది, ఈ శరీరం ఇలా ఉండదు నిజానికి. చిన్నప్పుడు ఒక రకంగా ఉన్నాం, నవయౌవనంలో ఒక రకంగా ఉన్నాం, ఇప్పుడు మధ్య వయస్సులో ఒక రకంగా ఉంటున్నాం, వార్ధక్యంలో శరీరాలు మారిపోతాయి. అయినా నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను, నేను ఆరోగ్యంగానే ఉంటాను, నడవగలుగుతాను, నా జుట్టు ఇలాగే ఉంటుంది, నేను ఎప్పుడూ ఇలాగే ఉంటానని మానవుడు భావిస్తాట. వీడి శరీరం క్షణం క్షణం మార్పుకి గురవుతూనే ఉంటుంది. మానవ శరీరం అంటేనే మార్పునకు లోనవున్నది. అనుక్షణం మానవ శరీరం మార్పులకు గురవుతుందని తెలిసినా ఈ అమాయకుడు నేను ఇలాగే ఉంటాననుకుంటాడు, నాకు చావు ఉండదు అనుకుంటాట. వీడి కళ్ళ ముందు ఎంతోమంది చచ్చిపోయినా నేను చావని ఇక్కడే ఉంటాననుకుంటాట. ఈ కేటీ రోడ్లో ఉన్న ఇల్లు నాదే, ఈ ఇంట్లో ఇలాగే ఎప్పుడూ ఉంటాను, యావజ్జీవితం ఉంటాననుకుంటాడు పాప. కానీ ఈలోపు యముడు వచ్చి వీడిని పట్టుకుపోతాడు, అది వీడికి తెలియదు. తాను నడవలేక అల్లాడిపోతున్న వయస్సు వచ్చినప్పుడు అయ్యో ఒకప్పుడు అలా ఉన్నానే, అలాగే ఉంటాననుకున్నాను, ఇప్పుడు నడవలేకపోతున్నాను. పూర్వం ఒకప్పుడు యవ్వనంలో ఉన్నప్పుడు నడవలేక కుంటుతున్న వాళ్ళని ఆక్షేపించాను, ఎంత పొరపాటు చేశాను అని ఇప్పుడు బాధపడతాట. అప్పుడు మాత్రం వాళ్ళని ఆక్షేపిస్తాడు. వీడి కళ్ళ ముందు ఎంతోమంది పుడుతూ ఉంటారు, పెరుగుతూ ఉంటారు, చచ్చిపోతూ ఉంటారు, అయినా నేను మాత్రం చావననుకుంటాడు. ఈ సంపాదించిన సంపాదన అంతా ఎక్కడే విడిచిపెట్టాలని తెలుసు వీడికి. అయినా సరే ఇంకా ఇంకా సంపాదిద్దాం అనుకుంటాట, లోభత్వంలో పడతాట. దీనికి మాయ అని పేరు. ఇలా ఉండనిది ఉంటుందనుకోవడమే మాయ. ఈ లోకం ఎప్పుడు మార్పుకు గురవుతుంది. ఆ మార్పు వస్తుందనే ఊహ లేనివాడే మాయాగ్రస్తుడు. విజ్ఞానులు కూడా మాయకి లోనవుతారంటే ఇక సామాన్యుల సంగతి చెప్పేదేముంది అని దుర్గా సప్తశతి చెబుతున్నది మనకి. అటువంటి మాయ ప్రస్తుతం వ్యాసుండి పట్టుకున్నది. వ్యాసుడు పిట్టల్ని చూశాడు. పిట్టలు తమ పిల్లలకి ఆహారం పెట్టడం చూశాడు, గూడు కట్టుకోవడం చూశాడు. వెంటనే ఒక క్షణకాలంలో ఆయనలో విచిత్రమైన మార్పు వచ్చింది. ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, ఆహా పక్షులు కూడా గూళ్ళు కట్టుకున్నాయి, అవి కూడా పెళ్లి చేసుకుని సంసారంలో ప్రవేశించాయి, గుడ్లు పెట్టాయి, పిల్లల్ని పొదుగుతున్నాయి, వాటికి ఆహారం పెడుతున్నాయి. కానీ నేను ఇంతకాలం తపస్సు అనుకుంటూ నారాయణ స్మరణలో మునిగిపోయాను. భారతం వంటి గ్రంథాలు లోకానికి అందించాను, నా భవిష్యత్తు గురించి నేను ఆలోచించుకోలేదు. అందరూ ఇళ్ళు కట్టుకున్నారు, వాళ్ళకి పిల్లలు ఉన్నారు. రేపు పొద్దున వీడు చచ్చిపోయాక వాడి పిల్లలు వాడికి పిండ ప్రదానం చేస్తారు. కానీ నాకు భార్య లేదు, పిల్లవాడు లేడు. రేపు పొద్దున్న నేను మరణిస్తే గయ వెళ్ళి పిండం పెట్టేవాడు ఉన్నాడా? బ్రహ్మకపాలంలో నా కోసం ఎవరైనా ఉదక క్రియలు చేసేవాళ్ళు ఉన్నారా, పిండ ప్రదానం చేసేవాళ్ళు ఉన్నారా? ఇంతకాలం నేను దీని గురించి పట్టించుకోలేదు. ఎంత దురదృష్టవంతుడు అనుకున్నట్టు ఆయన. ఆయన తలుచుకుంటే వైకుంఠానికి వెళ్ళగలడు. అటువంటి ఆయన నాకు పెళ్ళవలేదు, నాకు కొడుకులు లేరు, కాబట్టి రేపు పొద్దున నేను మరణిస్తే లేక రేపెప్పుడో నాకు హఠాత్తుగా దుర్మరణం ప్రాప్తిస్తే అప్పుడు నాకు సద్గతులు కలిగించేవారు ఎవరైనా ఉంటారా లేదా?